అలా ప్రసరిస్తున్న దిగంబరుడైన శివుడనబడే సచ్చిదానంద వస్తువునందు నా మనస్సు ఆనందించుగాక. ఇది దీని యొక్క భావం. ఇందులో మనకి ఎన్ని కనబడుతున్నాయంటే అమ్మవారి యొక్క లీలా విలాసాలు అంతటా వ్యాపించిపోయి ఉన్నాయి. ఎందుకంటే వ్యాపిస్తేనే అమ్మవారు వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి. ఇందులో శ్రీవిద్య రహస్యాన్ని మనం పరిశీలించాలంటే ప్రకాశ విమర్శ అని రెండు తత్వాలున్నాయి శ్రీవిద్యలు. ప్రకాశం శివతత్వం, విమర్శ శక్తి తత్వం అన్నారు ఇక్కడ. విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ప్రసూహు. విమర్శ ప్రకాశ అని రెండు తత్వాలు చెప్పారండి. ప్రకాశ, దీని ఉదాహరణ చెప్పుకోవాలంటే జ్యోతిని ప్రకాశం అనుకుందాం, వెలుగుని విమర్శ అనుకుందాం. అయిపోయింది ఇక్కడ. జ్యోతే వెలుగుగా విస్తరిస్తోంది, శివుడు ప్రకాశ రూపుడి శక్తిగా విస్తరిస్తున్నాడు. అది తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకే విమర్శ రూపిణి ఆవిడ. విమర్శ అంటే వ్యాపకత్వాత్ విమర్శ. మన దృష్టిలో విమర్శ అంటే అవతలవాడిని తిడితే విమర్శ, కానీ విమర్శ విమర్శ అంటే వ్యాపింపజేయుట, ఒక విషయాన్ని విస్తరించి చెప్తే విమర్శ అంటారండి. అది తెలుసుకోవాలి. విస్తరించి చెప్తే విమర్శ, అంటే తిట్టడమే విమర్శ కాదు ఇక్కడ. విస్తరించి చెప్పాలి. అది శివతత్వం విస్తరిస్తే అమ్మవారు, మరొకట్లేదు ఇక్కడ. అందుకే అద్భుతమైన మాట ఇక్కడ. విస్తరిస్తే ఎక్కడ విస్తరించాలి? దిక్కులంతటా విస్తరించాలి. అందుకే స్ఫురద్దిగంత సంతతి విమర్శ రూపిణి అనే తత్వాన్ని అక్కడ చూపిస్తున్నారు. ప్రకాశ రూపుడైన శివుడు విమర్శ రూపమైన తనదైన శక్తితో ఆనందిస్తూ, ఎందుకంటే పరమేశ్వరుడు బాహ్య వస్తువుతో ఆనందించాడు స్వాత్మారాముడైన. స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీదే. అందుకే ఆ తల్లి ఎవరు? స్వాత్మా భిన్నాం పరచితిం సుషుమ్నాపథేనా. స్వాత్మా భిన్న ఆవిడ, ఆయనకు భిన్నురాలు కాదండి ఆవిడ. బయట వస్తువుతో ఆనందించిన భగవంతుడు తనదైన శక్తితో తాను ఆనందిస్తూ నాట్యం చేస్తున్నాడు. మొదట్లోనే ఎంత లోతైన భావం చెప్పాడో చూడండి ఇక్కడ. పైగా ఆ వస్తువు ఎలాంటి వస్తువు? శివుడు దిగంబరుడు అని చెప్పారు ఇక్కడ. దిగంబరుడైన శివుని యందు నా మనస్సు రమించుగాక. ఇది దీని భావం. దిగంబరుడైన శివుడు ఏంటండి అంటే, దిగంబర శబ్దానికి పెద్ద ఇక్కడ దిగులు పడక్కర్లేదు మనం. దిగంబర అనేది అవధూత సంప్రదాయంలో దేహాత్మాభిమానం లేని వాళ్ళు దిగంబరంగా ఉంటారని శ్రీపాదవల్లభ దిగంబర దత్తాత్రేయతత్వంలో చెప్తున్నాం. ఆ అర్థం తీసుకున్న తప్పులేదు, గాని ఆ కొద్దిపాటి అర్థం ఇక్కడ సరిపోదు. ఎలా పరిశీలించాలంటే స్ఫురద్దిగంత మానసే తర్వాత దిగంబర వచ్చింది పరిశీలించాలి. ఇక్కడ అమ్మవారి శక్తి దిగంతాల్లో వ్యాపించిపోయిందిట. మరి ఈయన ఎక్కడున్నాడు అప్పుడు? వ్యాపించింది ఆవిడైతే ఈయన లేకుండా ఆవిడ వ్యాపిస్తుందా? ఈయన కూడా వ్యాపించున్నాడు ఇక్కడ. అది ఎలాగో అంటే దిగంబర శబ్దంలో చూపిస్తున్నారు. దిగంబర అంటే అంబరం అంటే వస్త్రం అని అర్థం తీసుకుని, దిగంబర అంటే దిక్కులే వస్త్రముగా కలవాడని మామూలుగా సాహిత్యార్థం డిక్షనరీ మీనింగ్ మనం చెప్పుకుంటున్నాం. కానీ భగవంతుడి గురించి డిక్షనరీ మీనింగ్ సరిపోవండి, ఇక్కడ మరొక అర్థం తీసుకోవాలి. అంబరము అంటే వ్యాపకము అని అర్థం, స్ప్రెడ్. అంబరం వస్త్రానికి కూడా అంబరం అని పేరున్నది, ఆకాశానికి అంబరం అని పేరుంది, స్ప్రెడ్ గనక. ఇది దిగంబరుడు అంటే దిక్కులంతటా వ్యాపించినవాడు అని అర్థం ఇక్కడ. శివుడు ఎక్కడున్నాడయ్యా అంటే ఎక్కడ లేడు. కృష్ణ వీతా యథావతే సత్వనాంపత ఏ నమ. కృష్ణ వీతాయ అంతటా వ్యాపించిపోయాడు పరమేశ్వరుడు. ఎక్కడ ఒక దగ్గర కూర్చున్నాడా అండి? భారతీయ సంస్కృతిలో భగవంతుడు అంటే ఇందుగలడందు లేడు, సందేహం వలదు. కనుక అంతటా వ్యాపించిపోయాడు పరమేశ్వరుడు. కనుక తాను తన శక్తితో అంతటా వ్యాపించి పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాడు. ఈ సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని యందు నా మనస్సు నిరంతరము వినోదము పొందుగాక. ఇది దీని యొక్క భావం. ఎంత విశేషమైన భావం ఇందులో చెప్పబడుతుందో గ్రహించవచ్చు. అలాంటి శివుడు నాట్యం చేస్తుంటే సహస్రలోచన ప్రభుత్య శేష లేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంగ్రిపీఠ భూహు భుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర. ఇక్కడ మళ్ళీ ఆకాంక్ష చూద్దాం. ప్రతి శ్లోకం చదవగానే ముందు ఆకాంక్ష తీసుకుందాం. ఈ ఆకాంక్షలో మీకు రుచించే మీరు ఎంచుకోవచ్చు. ముందు మనోవినోదం అన్నారు, శివుడు ఎందు మనోవినోదం. ఇది కొందరికి రుచిస్తుంది, ఇప్పుడు చెప్పబోయేది అందరికీ రుచిస్తుంది. శ్రియై చిరాయ జాయతాం. ఈ శివుడు నటరాజుగా నా మనస్సులో ఉండాలి. ఆయన మనస్సులో నటరాజుగా ప్రకాశించడం వల్ల శ్రియై చిరాయ జాయతాం, మాకు చిరకాలము ఐశ్వర్యములు కలుగ్గాక. అంటే ఈ శ్లోక పారాయణం యొక్క ఫలం ఏమిటి? ఐశ్వర్యాలు సర్వైశ్వర్యములు ప్రసాదించుగాక నటరాజమూర్తి అయిన శివుడు. ఇది శ్లోకంలో ఆకాంక్ష. ఎలాంటి శివుడు? సహస్రలోచన ప్రభుత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విదూసరాంగరి పీఠము. ఐశ్వర్యవంతుడంటే మనం ఎవరిని పోల్చుకోవాలండి? ఏదో మన రాజ్యాలకి మన లోకాలకి అధిపతిని కాదు, ముల్లోకాలకి అధిపతి ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరు? ఇంద్రుడు. ముల్లోకాలకి అధిపతి ఆయన. ఆ ఇంద్రుడు మహేశ్వర్యవంతుడు. అయితే ఈ శివుడు ఎటువంటి వాడు అంటే, త్రిలోకాలకి అధిపతి అయినటువంటి ఆ ఇంద్రుడు ఎవరి పాదాల మీద వాలతాడో ఆయన పరమేశ్వరుడు అండి. ఇప్పుడు ఇక్కడ అంటే ఐశ్వర్యం ఎంతటిది? పైగా ఆయన సామాన్యుడు. సహస్రలోచన, సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు అని అర్థం. వెయ్యి కళ్ళవాడు. వెయ్యి కళ్ళను గాన వేవ శాపం కథలు చెప్పేసి ఇంద్రుడు బొమ్మ వేసినప్పుడు ఒళ్ళంతా కళ్ళు గీసేసి కాదండి ఇక్కడ. వెయ్యి కళ్ళు. ఒక ఆయన అంటాడు, నేను 1000 కళ్ళతో కనిపెట్టుకుంటున్నానండి అంటాడు. లోకంలో 1000 కళ్ళతో కనిపెట్టుకుంటానంటే వాడికి ఉన్నవి 2 కళ్ళు కదండి అని 1000 కళ్ళు ఒడి మీద వెతకడం కాదు. ఇక్కడ 1000 కళ్ళతో కనిపెట్టుకుంటున్నానంటే అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నా అర్థం ఇక్కడ. అందుకే ఇంద్రుడు 1000 కళ్ళతో గమనిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే అనంత దర్శన శక్తి సంపన్న, ఇది దీని యొక్క అర్థం. ఆయన అన్ని కాలాలను అన్ని దేశాలను అందరినీ తెలుసుకోగలిగిన దృష్టికి సహస్రాక్ష అంటారు. ఇక్కడ పాలకుడైన వాడికి 1000 కళ్ళు ఉండాలండి, ప్రతిదీ గమనించుకోవాలి. ఒక ఊరి పాలకుడికే ఊరంతటి 1000 కళ్ళతో గమనించుకోవాలి. ముల్లోకాల పాలకుడు గనక సహస్రలోచనుడు, ఇది తెలుసుకోవాల్సినది. ప్రభృతి, ప్రభృతి అంటే ఎక్సెట్రా, సహస్రలోచన ప్రభృతి అశేషలేఖ శేఖర. ఇంద్రుడు మొదలైన సమస్త దేవతలు, అశేష అంటే ఒక్కడు కూడా మిగలకుండా అందరూ అని అర్థం. ఇక్కడ ఇంద్రుడితో మొదలుకుని దేవతలందరూ, లేఖ అంటే దేవతలు, శేఖర అంటే దేవతల్లో గొప్పవారు. అందుకే సహస్రలోచన ప్రభృతి అశేషలేఖ శేఖర. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే స్వామివారికి నమస్కారాలు చేశారు. అయితే వాళ్ళందరూ దేవతలు గనక వాళ్ళు కల్పవృక్ష కుసుమాలు ఇవన్నీ అలంకరించుకున్నారండి, దేవతలు దేవతా స్త్రీలు. వాళ్ళు శివుడు నాట్యానికి సిద్ధపడుతూ ఉంటే మళ్ళీ నాట్యం మొదలెట్టేక ఆ పాదం మాకు దొరుకుతుందో లేదునని ముందే ఆ పాదాల మీద తలవాల్చేట. ఆ తలవాల్చినప్పుడు వాళ్ళ తలకి ఉన్నటువంటి కుసుమాలలో ఉన్న పుప్పుడి శివుని పాదాల మీద పడింది. అందుకు దేవతలు నమస్కరించినప్పుడు వారి తలలపై ఉన్న కుసుమాలలో ఉన్న పుప్పొడి ఏ శివుని యొక్క పాద పీఠంపై ఉందో, అది కూడా పాదం మీద కూడా అనడానికి లేదు, పాద పీఠం అంటే శివుని పాదాన్ని తాకే భాగ్యం వాళ్ళకు కూడా లేదండి, పాద పీఠం మీద తలపెట్టేట. పెట్టగా ఆ పాద పీఠం మీద మెత్తని పుప్పుడు పడింది. మరి అందరు దేవతల తలపై ఉన్న పూల పుప్పుడు పెడితే అది ఎంత మెత్తగా ఉంటుంది ఆ పాదపీఠం. అందుకే ప్రసూన ధూళి ధోరణి విధూస రాంగ్రిపీఠ భూహు, అలాంటి పీఠంపై పాదం పెట్టి ఆ పాదాన్ని ఎత్తి నాట్యం చేస్తున్నట్టు. ఇప్పుడు ఆ నాట్యం చేస్తున్న శివుడు భుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటక. శివుడు మొత్తం సర్పభూషితుడు, పైగా నాట్యం చేసేటప్పుడు అంత జడని కంట్రోల్ చేయడం మహాకష్టం అండి, ఎంత కాదన్నా. అందుకే ఆయన తనకు తోచినట్టు చక్కగా కట్టుకున్నాడు. పైగా శివుడు నాట్యానికి వెళ్తున్నప్పుడు ఆయన్ని చక్కగా మేకప్ చేసి కాస్ట్యూమ్స్ వేసేది బ్రహ్మదేవుట. చతురాననుడే సబదరించునట శంభుని కుత్కట సర్ప విభూషలు అంటారు పుట్టపర్తి నారాయణాచార్య. చతురానుడే సబదరించునట శంభుని కుత్తమ సర్ప విభూషలు, ఆయన అలంకారం చేస్తాట. అందుకు ఈయనకి ఆయనే జడ బంధించుకుంటే మరికొంచెం చక్కగా జడ బంధించాడు ఎవరు, బ్రహ్మదేవుడు. బంధించిన తర్వాత ఎంత బంధించినా నాట్యం చేస్తున్నప్పుడు విడిపోవచ్చేమో అంటే ఒక సర్పం నేను గట్టిగా చుట్టూ పట్టుకుంటానండి అందుకే. అది చుట్టూ పట్టుకుంది అక్కడ, భుజంగ రాజమాలయా నిబద్ధ జాత జూటక. ఆ సర్పం చుట్టుకుంది. అలాంటి సర్పం చుట్టుకున్న జడతో ఉన్న చంద్రశేఖరుడు మమ్మల్ని అనుగ్రహించుగాక, ఇది ఆ అనుగ్రహం వల్ల మాకు ఐశ్వర్యం లభించుగాక, ఇది శ్లోకంలో ఉన్న భావం. ఇది చెప్తున్నప్పుడు మనస్సులో మూర్తి కడుతుందా లేదా చెప్పండి. ఇక్కడ అదే దీని యొక్క పరమార్థం, మరొకటి కాదు. ఆ మూర్తి హృదయంలో మెదిలిచే చాలండి పరమార్థం ఇక్కడే లభిస్తుంది. ఇక్కడ ఇందులో ఉన్న విశేషాన్ని చూద్దాం, ఎంత ఔచిత్యం ఉందో. ముందు వర్ణించింది పాదం. అలాంటి పాదమయ్యా అంటే ఏ శివ పదం దేవతా పదముల కంటే గొప్పదో అటువంటి శివపదము. అనగానే శివపదం ఎక్కడుంది, దేవతలందరికీ పైనున్నది, శాశ్వతమైనది అని చెప్పడం ఒకటి. పాదాన్ని వర్ణించిన వెంటనే జటాజూటాన్ని వర్ణించారు. అంటే పాదం తర్వాత జటాజూటం వరకు చెప్పడంతో పాదం మొదలుకుని జటాజూటం వరకు శివస్వరూపం అంతటిని హృదయంలో ఒక్కసారి భాషింపజేశారు. అయితే జడ వచ్చినప్పుడు వెంటనే చంద్రుడిని చెప్పారు చూడండి. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న జడలు అగ్నిశిఖలకు సంకేతం గనక వెంటనే చంద్రుడిని చెప్తున్నాడు. ఇక్కడ అగ్నిశోమమును ప్రతి దాంట్లో చూపిస్తూ వెడుతున్నాడు, ఇది గమనించవలసిన మరొక అంశం. ఇక్కడ ఇలాంటి స్వరూపం మనకు ఐశ్వర్యములిచ్చుగాక. లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగ భానిపీత పంచసాయకం నమన్ నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదేశి రోజటాల మస్తునః. కొన్ని భావాలు పునరుక్తిలా అనిపిస్తూ ఉంటాయి కనుక ఎక్కువ వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు, కానీ దేనికది ప్రత్యేకం ఉంటాయి, పారాయణ చేసుకోవడానికి పర్వాలే. లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగభ, ఆయన లలాటం ఎలా ఉందంటే చత్వర, చత్వర అంటే యజ్ఞవేదిక అని అర్థం అండి. ఇక్కడ యజ్ఞవేదికట ఆయన లలాటం, దాని మీద రగులుతోంది ఒక అగ్ని. ఎందుకంటే అగ్ని ఎక్కడ ఉంటుంది, యజ్ఞవేదికపై ఉండాలి. కానీ శివుడు పాలనేత్రం యజ్ఞవేదిక మీద ఉండాలిగా, యజ్ఞవేదిక నుదురే యజ్ఞవేదిక, దాని మీద జ్వలిస్తుంది అగ్ని. అయితే అగ్ని ఎందు ఆహుతులు వేస్తారు కదా, ఈ అగ్ని ఒక పెద్ద ఆహుతి పుచ్చేసుకుందిట, తాగేసింది అగ్ని. ఎవరిని తాగింది అంటే భా నిపీత పంచసాయకం, 5 బాణాలు అన్ని తాగేసినటువంటి అగ్నిట అది. ఇక్కడ అంటే మన్మత దహనము చేసినటువంటిది అని చెప్తున్నారు ఇక్కడ. అది యజ్ఞాగ్ని, సామాన్యం కాదు ఇక్కడ. అంటే శివుడి యొక్క పాలమనే వేదికపై ప్రకాశిస్తున్నటువంటి దివ్య అగ్నినేత్రము మన్మత దహనం చేసినది. ఇంతవరకు అగ్నినే వర్ణించారు కానీ దాని చేసిన ఒక ఘనతను ఇప్పుడు చూపిస్తున్నారు ఇక్కడ. కామదహనము చేసినటువంటి నేత్రం ఇది అన్నారు ఇక్కడ. ఎందుకంటే కామదహనం ముందు జరిగితే ఆ చాలండి. అందుకే పరమేశ్వరుడు కామ విజేత, కామారి, అందుకే ఆయన ఆరాధన చేస్తే కామాన్ని జయించగలమన్నారు ఇక్కడ. ధర్మబద్ధమైన కామం మంచిదే గాని కామం హద్దులు మీరితే ప్రమాదం. అసలు కామమే ఏంటండి? తర్వాత క్రోధ, లోభ, మోహ, మద చాలా ఉన్నాయి కదండి. అంటే వీడు ఒక్కడుంటే చాలు కాముడు, మిగిలిన వాళ్ళందరినీ వాడి తెచ్చుకొస్తాడు. వాడిని తీసేస్తే మిగిలిన వాళ్ళ ఐదుగురు వాళ్లే పోతారండి. మీరు కొంచెం ఆలోచిస్తే క్రోధము లోభము అన్నిటికీ ప్రధానమైన సీడ్ కామం. దాన్నే తగలెట్టేస్తే మిగిలిన ఏవీ లేవు. అది తెలుసుకోవాల్సింది. అందుకే మొదటి వాడు వాడే, అరిషడ్ వర్గాల్లో ఫస్ట్ ప్లేస్మెంట్ వాడిదే. కానీ వాడు ఒక్కడిని పెడితే మిగిలిన ఐదుగురు తమ్ముళ్ళు వస్తారు. వీడిని తీసేసామో మిగిలిన వాళ్ళు అసలు లేనే లేరు. అది తెలుసుకోవాల్సింది. అని మన్మత దహనం అది కానిది. ఎన్ని జ్ఞానాలు చెప్పినా లాభం లేదు. అందుకు ముందు కాముణ్ణి దహనం చేసినటువంటి జ్ఞానాగ్ని ఎవరి నుదుట ప్రకాశిస్తున్నదో ఆ స్వామి అన్నారు. వెంటనే అగ్ని చెప్తే వెంటనే చెప్పాల్సింది సుధామయూకలేఖయా విరాజమాన శేఖర్. పైగా మహాకపాలి సంపదే, మహాకపాలి, గొప్ప కపాలము ధరించినవాడు. ఏంటంటే బ్రహ్మ కపాలాన్ని చేతు పట్టుకున్నాడు ఆయన ఇక్కడ. అంతేకాదు కొందరు అంటూ ఉంటారు, ఏమంటే కపాలాన్ని ధరించేడంటే ఇండి అని. ఆ మాటకు వస్తే గాయత్రి మంత్రంలో ధ్యాన శ్లోకంలో కూడా శుభ్రం కపాలం గదాం అని చదువుతున్నాం. గాయత్రీదేవి కూడా కపాలం పట్టుకుంది. కపాలం అంటే పుర్రెలు అని చెప్పడానికి లేదండి. కపాలం అంటే యజ్ఞపాత్ర అని అర్థం ప్రధానంగా. కానీ యజ్ఞపాత్రను ధరించిన వాడు అని చెప్పవచ్చు. కపాలం ధరించాడన్న తప్పేమీ లేదు. ఒక ఆవిడ పాప నా పుర్రె అంటే భయం అండి అందండి. ఆ మాట కూడా తమను పుర్రుతోనే చెప్తున్నారండి అని చెప్పాల్సి వచ్చింది. భయపడాల్సింది ఇక్కడే ఉంది, మరి ఎక్కడా లేదు ఇక్కడ. అయితే ఇంత పుర్రి మనకు భయం అనిపించట్లేదు. ఎందుకు అంటే ఏదో ఉంది లోపల వాడు శివుడు. వాడు ఈ కపాలంలో ఉన్నంత వరకు కపాలం అందంగా ఉంటుందిట. అందుకే కపాలంలో జ్ఞానశక్తిగా వ్యాపించిన వాడే మహాకపాలి. అందుకే ఆయన చేతిలో అందరి కపాలాలు ఉన్నాయి, తెలుసుకోవాలి. ప్రతివాడు పిలక ఆయన చేతిలో ఉంది. కొందరు అంటూ ఉంటారు అన్ని నా చేతిలో ఉన్నాయని. ఆ మూర్ఖత్వం ఒక్కటే విడుకుంది. కానీ అందరి పిలకలు ఆయన చేతిలో ఉన్నాయండి. అందరి కపాలాలు అంటే అందరి జ్ఞానములు. కపాలం జ్ఞానస్థానం, శివుడు జ్ఞానాధిదేవత. అందుకే జ్ఞానేంద్రియ స్థానం మొత్తం కపాలం. అక్కడ జ్ఞాన చైతన్యముగా వ్యాపించిన వాడు. ఆయన చేతుల్లో ప్రతివారు కపాలం ఉంది. ఇది తెలుసుకున్నా సరిపోతుంది. కానీ యజ్ఞపాత్ర ఎవడి చేతిలో ఉందో ఆ స్వామి, అలాగే విశ్వములు అందరి కపాలములు ఎవడి చేతిలో ఉన్నాయో ఆ జ్ఞానమూర్తి, అదేవిధంగా బ్రహ్మ కపాలాన్ని ధరించిన వాడు ఏవైనా తెలుసుకోవచ్చు. అలాంటి స్వామిని ధ్యానిస్తే సంపదే అస్తు, ఆయన మాకు సంపదలకు కాను కలుగ్గాక. అంటే ఇది కూడా సంపదలను కలిగించుగాక అన్నారు ఇక్కడ. అన్ని రకాల సంపదలు ఇచ్చుగాక. కరాళ పాల పట్టిక ధగ 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 జ్వల ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచని రతిర్మమ. ఆ మూడు కళ్ళ వాడి మీద నా మనస్సు రతి పొందుతోంది, మక్కువ పొందుతోంది, ఆయన మీద నాకు ఇష్టం కలుగుతోంది అంటున్నాడు భక్తుడు. ఇక్కడ ఇది వరకు వర్ణించినట్టే కనిపించినా కించిత్ భేదం ఉంది చూడండి. ఎవడి యొక్క పాలములు కరాళమైన అగ్ని జ్వలిస్తూ మన్మధుడిని తగలబెట్టిందో, ఎవడి చేతి వేళ్లు అమ్మవారి వక్షస్థలం మీద చిత్రమైన శిల్పాలు లిఖిస్తూ ఉన్నాయో ఆ శివుడు అన్నారు ఇక్కడ. ఇందులో అందాన్ని చూడాలి. ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని. ఎందుకంటే వాళ్ళ ఆది దంపతులు, పరస్పర ప్రణయం వాళ్ళకున్నది. శివుడు ఆ ప్రణయంలో భాగంగా అమ్మవారి యొక్క వక్షస్థలంపై తన యొక్క వేలు కొసలతో లేఖనం చేస్తున్నట్టు ఆయన ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మవారిపై తన ప్రీతి భావాన్ని ప్రకటిస్తున్నాడు అటువంటి స్వామి అన్నారు. ఇందులో ఉన్న ఔచిత్యాన్ని ఒక్కొక్కటి పరిశీలిద్దాం. మొట్టమొదటి ఏం చెప్పారు? మన్మధుణ్ణి తగలబెట్టాడు అన్నారు ఇక్కడ. అంటే కాముణ్ణి తగలబెట్టాడు. కాముణ్ణి తగలబెట్టేశాక తన భార్యతో ఆడుకుంటున్నాడు అంటే ఏమంటారండి ఎవరైనా దీన్ని? కాముణ్ణి తగలబెట్టిన వాడు తన భార్యతో ఆడతాడా? కాముణ్ణి తగలబెట్టాడంటేనే వైరాగ్యవంతుడు. వైరాగ్యవంతుడైన వాడు తన భార్యతో విహరిస్తున్నాడు అంటే మళ్ళీ కాముకుడైపోలేదు. కానీ కామాన్ని తగలబెట్టిన కామేశ్వరుడు నన్ను రక్షించుగాక. ఇది దీని భావం. ఇప్పుడు ఆయన కామేశ్వరుడా కామదహనుడా? పెద్ద ప్రశ్న కదా. ఇది ఆలోచించాలంటే శివపార్వతుల కామము ఎటువంటిదయ్యా అంటే కాముడు దహింపబడ్డ తర్వాత వచ్చినది. ఇది పరిశీలించాల్సింది. కామ దహనం జరిగిన తర్వాత కలిగినటువంటి దాంపత్యం వాళ్ళది. ఎవరైనా పెళ్ళయ్యాక పెళ్లికి ముందు కోరిక ఉంటుంది. కానీ కోరిక తగలబెట్టి పెళ్లి చేసుకున్నవాడు అండి ఈయన. ఎంత చిత్రమైన విషయం ఇక్కడ. ఎవడైతే కాముడిని దహనం చేస్తాడో వాడికి ఎవడు పిలిచి పిల్లనివ్వరండి. ఆయనకి ఏ కోరికలు లేవండి, కోరికల్నే తగలబెట్టేశాడు ఆయన అని. మహావైరాగ్యవంతుడు అంటే దండం పెట్టి కొబ్బరికాయ ఇస్తారు కానీ వాడిని పిల్లనిస్తారండి ఎవడైనా? అలాంటిది హిమవంతుడు పిల్లనిచ్చాడు ఏం చేసుకున్నాడు? కామదహనం చేసిన కామేశ్వరుడు. చాలా చిత్రమైన అంశం ఇక్కడ ఉంది, పరిశీలించవలసింది. ఎప్పుడైనా కామం అనేది తనదైన, తనది కాని ఒక బయట వస్తువుపై కలిగినటువంటి కామానికి మన్మధుడి సహాయం అవసరం, అంతే కదా. అందుకే పార్వతీదేవి వేరనుకుని మన్మధుడు వచ్చాడు, పెద్ద మహానుభావుళ్లాగా, ఆరిందలాగా వచ్చి పార్వతీపై శివుడికి మరులు గొల్పాలని ప్రయత్నించాడు. ఆవిడేమే, నాకు బయట ఉన్న వస్తువు అనుకున్నావా, ఆమెపై మరులు గొల్పడానికి అజ్ఞాని అహంకారి అని తగిన పెట్టేశాడు పరమేశ్వరుడు. ఆవిడ స్వాత్మాభిన్న, తనదైన శక్తి. అయితే ఈ మాట చెప్పినప్పుడు పై పైన అర్థం చేసిన వాళ్ళు ఏమంటారంటే, మరి ఎంత భక్తుడైనా ఇలా వర్ణించచ్చా అండి, కుచాగ్ర చిత్ర పత్రిక కల్పని అనగానే. మనకప్పుడే ఒక ఆయన మధ్య టీవీలో పెద్ద గొడవలు పెట్టాడు, మనం ఏవి చూసినా చూడకపోయిన ఇట్లాంటి మాత్రం చూస్తూ కూర్చుంటాం, మన మతం మీద అవమానిస్తుంటే మనకే సంతోషం, ఇంకోళ్ళకి తాట తీస్తారు, అది వేరే విషయం. కమలాకు చుచ్చుకుచ్చు కుంకుమతో నీ తారుని తాతలు నీలతలు అనగానే వాడు విక్రించాడు, అరే అసలు భక్తి అనేదే లేని నీకే అది ఎబ్బెట్టుగా తోచిందే, ఒక మహాభక్తుడు అది రచించాడు అంటే ఏ భావంతో రచించి ఉంటాడో ఆలోచించు. ఇక్కడ అమ్మవారిని జగదంబని అమ్మగాను ఆయన అయ్యగాను చూసేవాడు రచించాడంటే వాడు హృదయంలో అసలు నీచమైన దృష్టి లేదు రచించిన వాళ్ళు. ఈ చదివిన వాడు కాదు, భగవద్భావము లేదు, నీచమైన దృష్టి కావలసినంత ఉంది, ఇది తెలుస్తున్నది. కనుక రచించిన వాడు ఏ భావంతో రచించుంటాడో ఆలోచించండి. ఒక ఆయన అన్నారు, ఏమండి సౌందర్య గ్రంథ శంకర భగవత్పాదులు వారు అమ్మవారి అవయవాలను వర్ణిస్తూ రచించారండి అని. అరే పుట్టుకతోనే కామధేయుడైన మహాయోగీంద్రుడు, 8వ ఏటే సన్యసించిన మహాత్ముడు, ఆయన అమ్మవారిని రచించాడంటే ఏ భావంతో రచించాడు అని ప్రశ్నించవే. ఒక స్త్రీమూర్తిగా చూడలేదు ఆయన, విశ్వవిగ్రహైన జగదమ్మని దర్శించాడు ఆయన. ఇక్కడ అవయవాలు శక్తి స్వరూపాలు. అయితే అమ్మవారి వక్షస్థలం అంటే ఏంటో తెలుసుకుంటే ఇది ఇంకా అర్థమైపోతుంది. అమ్మవారి వక్షస్థలంపై శిల్పం చెక్కుతున్నట్టు, అంటే శిల్పాలు నిర్మిస్తున్నాడు అంటే అర్థమేమిటి అంటే వాటిని తీర్చిదిద్దుతున్నాడు అర్థం, అంతే కదా. అమ్మవారి వక్షస్థలం అంటే ఏంటో తెలుసుకోవాలి, దేవతల భాష అది అర్థం చేసుకోవాల్సింది. అమ్మవారి వక్షస్థలం అంటే ఏమిటి అనేది శాస్త్రమే చెప్తోంది, నేనేదో అన్వయించి చెప్పట్లేదండి. సూర్యచంద్రవు స్తనౌ దేవ్యా తావేవ నయనే స్మృతవు ఉభౌ తాటంకయుగళవు ఇచ్చేషా వైదికీ శృతి, ఇది శాస్త్రం చెప్తున్నది. అమ్మవారు ఒక విశ్వమంతా వ్యాపించిన శక్తి ఆవిడ. ఆ శక్తికి సూర్యచంద్రుడు నేత్రములుగా ఉన్నారు, ఆ సూర్యచంద్రులే వక్షస్థలముగా ఉన్నారు, ఆ సూర్యచంద్రులే చెవులకు తాటంకములుగా ఉన్నారు అని వర్ణన మనకు శాస్త్రంలో చెప్తున్నది. ఇచ్చేష వైదికీ స్థితి, ఎందుకంటే అమ్మవారి విశ్వాన్నంతటి గమనిస్తోంది సూర్యచంద్రులనే నేత్రాలతో. గమనించేటప్పుడు నేత్రాలండి, అంతేకాదు అమ్మవారి ప్రపంచానికి అన్నం పెడుతోంది కదా అన్నపూర్ణమ్మ, ఎక్కడి నుంచి అన్నం పెడుతోంది కొంచెం ఆలోచించండి. సూర్యకిరణాల నుంచే ప్రతిదీ అన్నం పొందుతోంది, ఇది నేను చెప్పక్కర్లే, మీరందరూ విజ్ఞాన శాస్త్రం చదివారు. వృక్షాలు నేరుగా పొందితే మనం ఇండైరెక్ట్ గా పొందుతున్నాం, సూర్యుడే మనకు అన్నదాత. అలాగే చంద్రుడు తన యొక్క రసశక్తితో ఔషధులు పండిస్తున్నాడు, కనుక ఈ రెండింటి వల్లే మనం పోషింపబడుతున్నాం కదా. అది పుష్టామి ఔషధి సర్వ సోమోభూత్వ రసాత్మక అని స్వామి భగవద్గీతలో చెప్పాడు. కనుకనే ఔషధులు పండించేవాడు చంద్రుడు, అన్న ప్రదాత సూర్యుడు, ఈ రెండు మనకి అన్నములు ఇస్తున్నాయి. పిల్లలమైన మనకి అమ్మ అన్నం పెడుతోంది అంటే పిల్లలకి అమ్మ నుంచి అన్నము లభించే చోటు ఏది, వక్షస్థలమేగా. ఇక్కడ పురుషుడి దృష్టితో చూడటం కాదు, శిశువు దృష్టితో చూడండి ఇక్కడ. అప్పుడు జగన్మాత యొక్క వక్షస్థలం అనగానే సూర్యచంద్రులు, ఇది తెలుసుకోవాల్సినది. పైగా సూర్యచంద్రుడు లోకానికి సాక్షులు కదా, ప్రతి వాడు ఏం చేస్తున్నాడు వాడి దగ్గర రికార్డు ఉంటూ ఉంటుంది, నేను చేయలేదన్నా వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుందట. ఈ రికార్డు అంతా ఎందుకు పెడతారంటే అమ్మవారి చెవులు వినిపిస్తారట, అమ్మ వాడు చేశారమ్మా నేను సాక్ష్యం అని చెప్తారట. చెవులు వినిపించేటప్పుడు ఎక్కడ ఉండాలి, చెవుల దగ్గర. అందుకే తాటంకాలుగా మారిపోయారు వాళ్ళిద్దరు కూడా, ఎంత విశేషం చూడండి. ఇప్పుడు కుచాగ్ర చిత్ర పత్రిక ప్రకల్ప శిల్పిని అంటే అర్థం ఏంటంటే, ఆ సూర్యచంద్రుల యందు ఆ శక్తిని విశ్వమునందు వ్యాపింపజేస్తూ ఎవడు నిర్వహిస్తున్నాడో ఆ పరమేశ్వరుడు, ఇది దీని యొక్క అర్థం అండి. వక్షస్థలంపై తీర్చిదిద్దుతున్నాడంటే ఇది అర్థం, ఇక్కడ భావించవలసినది. మాతాపితరుల యొక్క దివ్య ప్రణయాన్ని భావించడం వల్ల ఆ భావము తప్పేమీ కాదు. రెండవది, ఈ భావంతో లోతైన అర్థం చూస్తే సూర్యచంద్రుల ద్వారా జగత్తుకు ఆహారం అందించేటువంటి శివుడు. ఎందుకంటే శక్తి శివుని అనుమతి లేనిది, శివుని యొక్క ప్రేరణ లేనిది, ఏ పని చేయలేదు. అందుకు ఉభయులకి ఇది అన్వయిస్తున్నది. అటువంటి స్వరూపాన్ని భావిస్తూ ఇందులో కూడా మనం ప్రతి శ్లోకంలో పరస్పర విరుద్ధాలు కనబడతాయి చూడండి. నీరు నిప్పు, అది పరస్పర విరుద్ధ భావం, కానీ అవన్నీ సమన్వయింపబడుతున్నాయి శంకరుని వద్ద. అలాగే ఇక్కడ కామ దహనం వెంటనే చెప్పాడు, వెంటనే కామేశ్వరి ప్రణయాన్ని వెంటనే చూపిస్తున్నాడు. ఇది ఈ శ్లోకాల్లో ప్రతి శ్లోకంలో గమనిస్తున్నటువంటి అంశం ఇది. ఇలాంటి స్వామి మనకు ఏమి ఇవ్వాలి అంటే, ఆయన యందు నా మనస్సు రమించుగాక. నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూ నిశీధిని తమ ప్రబంధ బద్ధ కంధర నిలింప నిర్జరీధరస్తనోతు కృత్తి సింధుర కళా నిధాన బంధుర శ్రియం జగద్ధురంధర. ఇందులో చెప్తున్నది శ్రియం, ఇది కూడా ఐశ్వర్యమును తనోతు విస్తరింపు చేయుగాక. మొదటి శ్లోకంలో శివం తనోతు, ఇక్కడ శ్రియం తనోతు, అంటే సంపదల్ని మనకు విస్తారంగా ఇవ్వాలి. ఎవడు? పరమేశ్వరుడు. ఎలాంటి స్వామి అంటే నీలకంఠుడు అని వర్ణించారు ఇక్కడ. శివుడి యొక్క కంఠాన్ని ధ్యానిస్తున్నాం. నీలకంఠుడు అనగానే మనకు తెలియవలసింది దయామూర్తి, జగత్తుని రక్షించడం కోసం విషాన్ని తన కంఠంలో దాచుకున్నటువంటి వాడు. శివరాత్రి నాడు నీలకంఠ స్మరణ చెయ్యాలి అన్నారు ఇక్కడ. మన భాగ్యం శ్రీ నీలకంఠాయ నమ శివాయ. ఆ స్వరూపాన్ని భావన చేద్దాం. నవీన మేఘ మండల నీలకంఠ ఎలా ఉందో వర్ణిస్తున్నారు. ఇప్పుడే దట్టముగా పట్టిన మబ్బులు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. నవీన మేఘ మండలి ఇప్పుడు పట్టే కూడా అవి. కుహూ నిశీధిని, కుహూ అంటే అమావాస్య, కటిక అమావాస్య అంటే కొన్ని అమావాస్యల్లో కొన్ని లేత కాంతి కళలు ఉంటాయట, కానీ అసలు కాంతి కళలు లేని అమావాస్య కటిక చీకటి అమావాస్యను కుహు అంటారు. అమావాస్యలో వెరైటీలు, పూర్ణిమలో వెరైటీలు మన శాస్త్రాలు చాలా చెప్పాయి. శనివాలి, కుహు, అమావాస్య ఇవన్నీ అమావాస్యల వెరైటీలు. రాక, పూర్ణిమ ఇవి పూర్ణిమల్లో భేదభావాలు. ఇప్పుడు కుహు అంటే గాఢమైన అమావాస్య. ఆ గాఢమైన అమావాస్య నాడు పట్టిన మబ్బు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో ఉన్న కంఠం ఉన్నవాడు అన్నారు ఇక్కడ. అంటే నల్లని కంఠాన్ని పోల్చడానికి ఎలా పోల్చారో చూడండి ఇక్కడ. అంత నల్లని కంఠంట, అంత నల్లని కంఠంతో కూడినటువంటి వాడు ప్రబద్ధ బంధ కంధర, అలాంటి కంఠంతో ఉన్నాడు. నిలింపని జరీధర పైన తెల్లని గంగ, కంఠంలో నల్లధనం పైన గంగ తెల్లధనం, అటు తెలుపుని ఇటు నలుపుని కూడా సమన్వయపరిచినటువంటి స్వామి. కృత్తి సింధుర కళా నిధాన బంధుర, మళ్ళీ ఎక్కడెక్కడ రెండు తెలుపు నలుపులు చూపించాడు కదా, మరొక తెలుపు నలుపు చెప్తున్నాడు చూడండి. కృత్తి సింధుర, కృత్తి అంటే చర్మము. ఏ చర్మం అది? గజ చర్మం. గజ చర్మం ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది. ఈ గజ చర్మాన్ని కట్టుకున్నట్ట కృత్తి సింధుర, అది కట్టాడు. నల్లతన చెప్తే వెంటనే తెలుగు చెప్పాలి కదా. కళానిధాన బంధుర, కళానిధానుడు అంటే చంద్రుడు. ఆ చంద్రుణ్ణి తన తలపై పెట్టుకున్నట్ట. అందుకే ఒకవైపు స్వామివారు నల్లని కంఠము తెల్లని గంగ, నల్లని గజ చర్మము తెల్లని చంద్రవంక ధరించి ఉన్నాడు అన్నారు. అయితే కళానిధాన బంధుర అనే చాలా చమత్కారమైన మాట. కళానిధాన బంధుర, కళలన్నిటికీ నివాసమైన వాడు ఎవడితో ఉన్నాడో, ఇదొక అర్థం. కళలకు నివాసం అంటే చంద్రుడు. చంద్రుడు చంద్ర కళలు అంటాం కదా, అందుకు కళలు కలిగిన చంద్రుడు ఎవరికి అలంకారముగా ఉన్నాడో, ఇదొక అర్థం. కళలు అంటే విద్యలు అని అర్థం అండి. కళలంటే విద్యలు. ఈ విద్యలన్నిటికీ నిధి అయి ఎవడు ప్రకాశిస్తున్నాడో, ఇది మరొక అర్థం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, అదే కళాభ్యాం చూడాలంకృత సిద్ధి కళాభ్యాం. కనుక కళానిధాన బంధుర అంటే సర్వ విద్యలకి నిధిగా ప్రకాశించువాడు. ఇది దీని యొక్క భావం. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గజచ్చిదంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. ఈ శ్లోకానికి పెద్ద వ్యాఖ్యానం చెక్కర్లేదు, ఎందుకంటే ఏం అర్థం లేదని చెప్పలేదు, కావలసినంత అర్థం ఉంది. కానీ తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానించుకుని ఇదివరకు శ్లోకాలతో కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొన్ని చదువుకోవడానికి పర్వాలేదు, వ్యాఖ్యానించుకోవడానికి కొన్ని చెప్పుకుంటూ కొన్ని చెప్పక్కర్లేదు, అదొక సౌకర్యం. ఇక్కడ చెప్తున్నది స్వామి యొక్క కంఠాన్ని ఇంతవరకు నల్లని మబ్బుతో, అది అమావాస్య రాత్రి పట్టేసిన మబ్బుట, అలాంటి మబ్బుతో పోల్చారా, ఇక్కడ దేనితో పోల్చారు చూడండి. మళ్ళీ నల్లని కంఠమే చెప్పాడు కదండి అని, కానీ పోలికలో మరొక ఏదో చెప్పదలుచుకున్నాడు. అదేమిటంటే ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలి మచ్చట, బాగా వికసించిన నల్ల కలువ లాంటి నల్లదనము కలిగిన కంఠం ఉన్నవాడు అన్నాడు ఇక్కడ. అంటే ఆ కంఠం నల్లగా ఉందనే కాకుండా నల్లని కలువలా ఉందిటండి. కలువు ఎంత అందంగా ఉంటుంది! అసలు విషం ఎప్పుడైనా అందంగా ఉంటుందా, ఇది ప్రశ్నించాలి మనం. విషం చాలా అందముగా ఉన్నది అని ఎవ్వడు అనడు, అది భయపెట్టేదే విషం అక్కడ. కానీ అంత భయంకరమైన విషయం, అది వస్తేనే పరిగెత్తారు అందరూ కూడా క్షీరసాగర మదన సమయంలో. కానీ ఆయన కంఠంలో అలంకరించుకున్నా కానీ మాత్రం భజన చేస్తూ చూస్తున్నారు అక్కడ. అంటే విషం బయట ఉంటే ప్రమాదం, శివుడి దగ్గర ఉంటే అలంకారం. అంటే భయంకరమైన విషయాన్ని కూడా అలంకారంగా మార్చాడండి స్వామి అక్కడ. అప్పుడు మనం ఓపిక్గా తీరిగ్గా కూర్చి డీటెయిల్ స్టడీ చేస్తున్నాం, అది ఆయన కంఠంలో ఉంటే. అదే అక్కడ బయటకు వస్తే మనం తట్టుకోలేము. అందు శివుడిలోని వస్తువుగా చూస్తే భయమే లేదు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆయన భయపడలేదు భక్తుడు. ఏమంటున్నాడు? మెత్తగా ఉందయ్యా, నల్ల కలువులా ఉంది. చూసారు అలంకారాలు కూడా దానికి ఇక్కడ నల్ల కలువులా ఉంది అంటే దానిలో మార్ధవం ఉందిట. అంటే శివుడు నీలకంఠ ఏం చెప్తుందంటే కరుణని చెప్తుంది, జగత్తును రక్షిస్తున్నాను కరుణ చెప్తుంది. కరుణ ఇప్పుడు మృదువైన గుణమేగా, అందుకే ఆ కంఠంలో నలుపుదనం కూడా కరుణను చెప్తోంది కనుక మృదువైన నల్ల కలువులా ఉంది అని వర్ణించారండి ఇక్కడ. అది తెలుసుకోండి. అది బొగ్గులా ఉంది, నల్ల రాయిలా ఉంది అనకుండా నల్ల కలువులా ఉంది అనగానే కరుణ అనే మెత్తదనము ఆ కంఠము ద్వారా ప్రకటీకరింపబడుతోంది అనే భావాన్ని అంత చక్కగా చూపించారు ఇక్కడ. ఈయనెవడయ్యా అంటే స్మరచ్ఛేదం పురచ్ఛేదం భవచ్ఛేదం మఖచ్ఛేదం. ఇది వింటూ ఉంటే భలే ఉత్సాహంగా ఉంటుంది ప్రతివాడికి. పొరపాటు నిద్రపోతున్న వాడు కూడా లేచి కూర్చుంటారు. అంత అద్భుతమైన శబ్దభావం. అయితే ఈ శబ్దభావం తర్వాత శ్లోకంలో కొనసాగుతుంది కనుక బాగాలేదు. ఛిదం అంటే ఛేదించిన వాడు, స్మరచ్ఛేదం పురచ్ఛేదం. మన్మధుణ్ణి ఛేదించిన వాడు, త్రిపురాన్ని ఛేదించిన వాడు అర్థం. ఈ అర్థం తర్వాత శ్లోకంలో మరింత స్పష్టమవుతుంది. అఖర్వ సర్వ మంగళాకళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. చూశారా, అర్థం కాకపోయినా కావలసినది అర్థమైపోయింది అవునా లేదా? తాండవం కనబడిందా లేదా? ఎప్పుడైనా నాట్యం చేసినప్పుడు వాడే శబ్దములు తక ధిమి ఇవే కదా. అందుకే తకం 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 ఎన్ని మార్లు వచ్చిందండి. ఊరికినా తకతకలు కావు, దీనికి అర్థం ఉంది ఇక్కడ. ఈ అర్థాన్ని పరిశీలిద్దాం. అయితే ముందుగా అకర్వ సర్వ మంగళాకళాకదంబ మంజరి అది అద్భుతంగా చూపిస్తున్నాడు. శివుడు ఇంత నాట్యం చేశారంటే ఉత్సాహపరిచే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలండి. ఎందుకంటే సభలోకి వచ్చి విద్య ప్రదర్శించాలి అంటే ఉత్సాహంగా చూసేవాళ్ళు, ఉత్సాహంగా వినేవాళ్ళు ఉండాలి. అదే మీరు చెప్పండి, మేము నిద్రపోతామంటే వాడి ప్రకటిస్తాడు చెప్పండి. ఇక్కడ చాలా దౌర్భాగ్యకరమైన అంశం అది. అయితే రెండు రకాల వాళ్ళు ఉండాలండి. ఏ కళ ప్రదర్శించినా, నాట్యం గాని సంగీతం గాని ఎనీ ఆర్ట్స్, దాన్ని పెర్ఫార్మ్ చేసేటప్పుడు దాని రిసీవర్స్ శ్రోతలు వాళ్ళు ఎలా ఉండాలయ్యా అంటే రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి ఆహాను ఆనందించగలిగే లక్షణం ఉండాలి. రెండు ఎక్కడ ఏది బాగుందో చెప్పగలిగేటువంటి నాలెడ్జ్, రెండు ఒకటి. కొంతమంది ఆనందిస్తూ ఉంటారు కానీ చెప్పలేరు. సాధారణ ఒక మహావిద్వాంసుడు గాని ఒక అద్భుతమైన పాండిత్యాన్ని ప్రకటిస్తే సామాన్యులు బాగుంది బాగుందని తలూపుతారు, గాని అందులో ఏది బాగుందో చెప్పాలంటే మరో విద్వాంసుడైతేనే చెప్పగలడండి. కానీ దురదృష్టం ఏంటంటే ఒక విద్వాంసుడు గొప్పతనాన్ని మరో విద్వాంసుడు పొగడ్డు, అది లోక నైజం. అది సామాన్యులా ఏదో బాగుంది అంటారు కానీ ఏది బాగుందో చెప్పలేరు, వచ్చింది బాధ. అందుకే మనకు అధ్యక్షులను ఒకళ్ళు ఉంటూ ఉంటారు ఎప్పుడైనా సభల్లో. అధ్యక్షులు అంటే ఎవరు, ఎవరు ఎక్కువ డొనేషన్ ఇస్తే వాడు, లేదా ఎవడు ఊళ్ళో వీఐపీఓ వాడు. వాడు కాదండి, వాడి మధ్యలో చెడిపోవడానికి పనికొస్తాడు. అధ్యక్షుడు అంటే అధివసించి వీక్షించేవాడు, ప్రతి అంశము బాగా తెలిసిన వాడై దానిలో ఉన్నటువంటి లోటు పాటు గొప్ప అన్ని చెప్పగలిగేటువంటి నాలెడ్జ్ ఎవరికి ఉంటుందో మన అధ్యక్షుడిగా పెట్టాలట. ఇప్పుడు శివుడి నాట్యం ఇది, సభేగా ఎంత ఆర్ట్ పెర్ఫార్మెన్సే. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ భలే తలకాయలు ఊపేవాళ్ళే, పొరపాటు నిద్రపోయేవాళ్ళు లేడు, అది కూడా అదృష్టం. అందరూ తా నాట్యం వచ్చిన వాళ్ళ అమరులు, ఋషులు, భక్తులు అందరూ ఉన్నారు అక్కడ. అందరూ ఆహో ఓహో అంటున్నారు. కానీ శివుడి నాట్యంలో ఏది బాగుందో చెప్పగలిగే దమ్ము ఎవరికి ఉందండి ఇక్కడ? అందరూ కూడా బాగుందని చెప్పకూడతాం కానీ మేమేమి వ్యాఖ్యానించలేమండి అన్నట్ట. కానీ ఏది బాగుందో చెప్పగలిగేవాడు అక్కడ కూర్చుంటే చెప్పేవాడికి మరింత ఉత్సాహం, నాట్యం చేసేవాడికి మరింత ఉత్సాహం. అలా శివుడి యొక్క నాట్యంలో గొప్పతనం చెప్పగలిగేవాళ్ళు ఒక్కడే ఉన్నట్ట. ఆవిడెవరయ్యా అంటే అమ్మవారు. ఆవిడ కూర్చుంది రండి. ఆవిడ కూర్చుంటే నాకు ఉత్సాహం, లేకపోతే ఆయనకి నిరుత్సాహమే. గ్రహించే వాళ్ళంటే ఉత్సాహం, వినేవాళ్ళు తల్లూపుతూ చక్కగా గ్రహిస్తూ ఉంటే ఉపన్యాసం అరగంటేనే సాగుతుంది. ప్రారంభించిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు లేపుతాడా అని చూస్తూ ఉంటే ఆ మధ్యలోనే ఆగిపోతుంది. ఏం చేస్తాం ఇక్కడ? ఆ ఉత్సాహం పుట్టాలి. ఉత్సాహం పుట్టించడానికి ఆవిడ కూర్చుందిట. అందుకే ఆయన సభలో అధ్యక్షురాలుగా ఎవరిని కూర్చోబెట్టారంటే కైలాస శైల భవనే త్రిజగ జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే నృత్యం విధాతుం అభివాంఛతి సులభాని దేవా ప్రదోష సమయేను భజంతి సర్వే అని స్కాంద పురాణాలు చెప్తున్నారు. ఇక్కడ కైలాస శైల భవనే, కైలాస శైల భవనం అండి, అక్కడుంది పెద్ద నాట్యవేదిక. శివుడు నాట్యానికి రావాలి. ఆయన వచ్చే ముందు ఈవిడిని అలంకారం చేసి చెలికత్తెలు తెచ్చారట. తెచ్చి ఆవిడకి ఎత్తైన సింహాసనం మీద ఆ వేదిక పైన ఒక పక్క కూర్చోబెట్టారట. సింహాసనం మీద త్రిజగ జనిత్రీం ముల్లోకాల తల్లి ఆవిడ, జనయత్రి జనని ఆవిడ్ని గౌరీ నివేశ్య కనకాంచిత రత్నపీఠే అక్కడ కూర్చోబెడితే ఆ వచ్చేవా అన్నట్టే. అప్పుడు ఆయనకు ఉత్సాహం వచ్చి నృత్యం విధాతు అభివాంఛతి. ఎందుకంటే ఆవిడ అన్ని కళలకి గుత్తండి. ఆవిడ అన్ని కళలు ఆవిడ దగ్గర ఉన్నాయి. కళానిధి కావ్య కళ రసజ్ఞా రస సేవదిహి, కళల గుత్తి ఆవిడ. కళల్లో ఉన్న రసజ్ఞత తెలిసినటువంటి ఆవిడ. అందుకే అకర్వ సర్వ మంగళాకళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురి విజృంభణ మధూరతం. ఆవిడ కళా కదంబ మంజరి, కదంబం అంటే గుత్తి, మంజరి అంటే అన్ని పువ్వులు ఒకదానికి గుచ్చుగా ఉంటే దానికి చెప్పుకోవాలి ఇక్కడ. అందుకే రకరకాల పువ్వులు కలిస్తే కదంబం, అవన్నీ ఇక్కడ గుత్తిగా ఉంటే మంజరి. అంటే కళా కదంబ మంజరి, ఏ కళలు? అన్ని కళలు, సృష్టిలో ఉన్న సర్వ కళల పూల గుత్తిలో కూర్చుంది ఆవిడ అక్కడ. పైగా సర్వమంగళ, అన్ని మంగళకరమైన స్వరూపము, అందుకే మంగళకరమైన సర్వ కళలు, కళ అంటే విద్యలు, సర్వ విద్యల స్వరూపంగా ఉంది ఆ తల్లి అక్కడ. అయితే ఈ కళలు మంగళములు అమ్మవారి దగ్గర ఎలా ఉన్నాయి? అకర్వ, అకర్వ అంటే ఏ లోపము లేనిది అనర్థం ఇక్కడ. అంటే పరిపూర్ణమైన అన్ని మంగళములతో కళలతో శోభిల్లుతున్న పూల గుత్తిలా అమ్మవారు ఉన్నట్ట. అయితే పూలగుత్తి బాగా వికసించి ఉంటే తుమ్మెదకు ఉత్సాహం ఉంటుంది. అప్పుడు ఆ తుమ్మెద డాన్స్ చూడాలండి, రెక్కలు అల్లార్చుతూ చేస్తుంది. ఎందుకంటే తుమ్మెదకి మధువ్రతం అనకు పేరుంది. మధువ్రతం అంటే మకరందమును మాత్రమే వరించున్నది. మనకు వ్రతం అంటే తెలియాలి, ఇదే మనందరం శివరాత్రి వ్రతం కదా, వ్రతమా ఏమో, అవునేమో. మధువ్రతం ఎంత పేరు, అంత అద్భుతమైన పేరు పెట్టారు. ఎందుకంటే అంత పువ్వు కనబడుతున్నా ఆ తుమ్మెదకి మధు మీదే దృష్టి అండి. ఇప్పుడు ఆ పువ్వును మనము చూస్తాం, మధు కనబడుతుందా మనకి? మధు మనకు అక్కరాలేదు, కనబడదు. కానీ పువ్వులో మకరందం లేదని ఎవడు మనం, కానీ కనబడిందా? కనబడలేదు. అలాగే ప్రపంచం ఒక పువ్వు లాంటిదిట, భగవంతుడు మకరందం లాంటి వాట. అది ఉందని మనకు తెలుసేమో కానీ లాగడం మనకు తెలియదు. పువ్వులో మకరందం ఎలా తీయాలో తుమ్మెదకు తెలుసు, ప్రపంచంలో పరమాత్మను ఎలా పట్టుకోవాలో యోగులకు తెలుసు అండి. ఇది దాని టెక్నిక్, దాన్ని వీళ్ళ టెక్నిక్ వీళ్ళకి. అది మధు వ్రతం అనే పేరు గొప్పగా చెప్పారు ఇక్కడ. తుమ్మెదకి మధువుని పట్టడమే వ్రతం, లేకపోతే పువ్వు ఎంత అందంగా ఉన్నదో చుట్టూ తిరగదు అది, దాని దృష్టంతో మధువు మీదే. అలాగా ఇక్కడ అమ్మవారు కూర్చుని ఉన్నప్పుడు శివుడు ఎలా ఉన్నాడంటే, అమ్మవారు పూలగుత్తిలాగుంటే పరమేశ్వరుడు తుమ్మెదలాగున్నట్టు. ఇక్కడ పూలగుత్తిని చూడగానే తుమ్మెదకు ఉత్సాహం పుట్టినట్టు అమ్మవారిని చూడగానే పరమేశ్వరుడికి ఉత్సాహం పుట్టి చేతులు కాళ్లు కదిలిస్తూ నాట్యం చేస్తున్నాడండి అన్నారు ఇక్కడ. అందుకే అకర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం. అదే శివనాట్యం, అమ్మ ఆనందం కోసం, అమ్మ కూర్చోవడం శివుడు ఉత్సాహం కోసం, ఒకరి కోసం ఒకరు, వారిద్దరూ మన కోసం. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే శివునికి ఉత్సాహం అమ్మవారు, ఉత్సాహ శక్తి, ప్రేరణ శక్తి. దేవం దేవం రాధసే చోదయంతీ, శివుని ప్రేరేపించే శక్తి అని చెప్పడం ఇక్కడ. ఇదే చోదయిత్రీ శక్తి, శివునికి ప్రేరణ ఆయన శక్తి. ఆ శక్తి అక్కడ కూర్చుంది అనమాట. అందుకే విశ్వమే శివనాట్యం అనుకుంటే విశ్వరూప శివనాట్యం చేయడానికి ఆయనకు ఉత్సాహం పుట్టించి విశ్వాన్ని నడిపిస్తున్నది అమ్మవారు. అది దీనిలో గమనించుకోవాల్సిన మరొక అంశం. ఇంత అందంగా నాట్యం చేస్తున్న ఆయన స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకం దకాంతకం తమంతకాంతకం భజే. వినడానికి బాగుంది కానీ దీని నిండా ఉన్నది మర్డర్ హిస్టరీ అండి సామాన్యం కదా. ఇక్కడ ఇప్పుడు ఎన్ని మర్డర్లు చేశాడో లిస్ట్ చెప్పారు ఇక్కడ, ఇంకోటి కాదు. అయ్యే ఏదో నాట్యం చేస్తూ ఉంటే అవన్నీ తిరగదోడతారా? చేశాడు, మరి చేస్తే చేశాడు కానీ తిరగదు. మీరు వీడిని చంపోవాడిని చంపోవాడిని చంప వీడిని చెప్పవాడు పెద్ద స్తోత్రమా? స్తోత్రమే. ఎవరెవరిని చంపాడు లిస్టు చూడండి. అంతకం అంటే నశింపజేయువాడు, ఇది అర్థం ఇక్కడ. ఎవరెవరిని నశింపజేశాడు లిస్ట్ ఇది. స్మరాంతకం మన్మథుణ్ణి తగలబెట్టినవాడు, పురాంతకం త్రిపురాసుర సంహారం చేసినవాడు, భవాంతకం ఆశ్రయించిన భక్తులకి సంసారమే లేకుండా చేస్తాడ. సంసారం అంటే జననము మరణము మరణము జననము, అది లేకుండా చేస్తాడు. భవాంతకం మఖాంతకం యజ్ఞాన్ని నశింపజేసినవాడు, దక్ష యజ్ఞ విధ్వంసనం. గజాంతకం గజాసుర సంహారం చేశాడు, అంధకాంతకం అంధకాసురుడనే ఒక రాక్షుడిని చంపాడు. చిట్ట చివరికి అందరినీ చంపేవాడిని చంపాడు. అంతకాంతకం, అంతకుడు అంటే అన్నిటి నశింపజేసేవాడు. ఎవడైనా హాయిగా అనండి యముడు. ఆ యముడికి యముడిగిన కాలుడికి కాలుడు కనుక చిట్ట చివరికి అందరినీ నశింపజేసేవాడు నశింపజేశాడు. ఇది దీనిలో చెప్తున్నది. అయితే ఆయన అందరిని నశింపజేస్తే నాకేం ప్రయోజనం? మన దగ్గర వీళ్ళెవరూ ఇంకా నశించకుండా ఉన్నారు గనక నశింపజేయమని అడగడు ఇక్కడ. ఇందులో ఉన్నది అది భావం. ఇది ఒక్కడ అర్థం చేసుకోగలిగితే తాండవ స్తోత్ర కర్తకి ఇంత జ్ఞానం ఉన్నదా? ఉంది. మనం చూద్దాం ఇక్కడ.